ఇంక ఇక్కడ నుంచి ఆనుశాసనిక పర్వం. శాసనం ఓ చట్టం అని అర్థం అనమాట. నువ్వు ఇలా ఉండు అని చెబుతాయి. ఆనుశాసనికం అంటే శాస్త్ర ప్రకారంగా మానవులు ఏం వినాలి, ఏమి చెయ్యాలి అని చెబితే దానికి అనుశాసనం అని పేరు అనమాట. అందుకే అనుశాసితారం అండల్లా మనకి భగవద్గీతలో భీష్ముడు ధర్మరాజుని అన్నిటికీ బెంగెట్టుకోకు, నువ్వు ఇలా చెయ్యి ఇలా విను అని ఒక ఆదేశం ఇచ్చాడు. ఇంతవరకు శాంతికి కొన్ని విషయాలు చెప్పాడు, కానీ ఈసారి ఆదేశించాడు. దానికి అనుశాసనం అని పేరు. అనుశాసనముతో కూడిన ఘట్టం కనుక ఆ అనుశాసనికం అన్నారు. అద్భుతం. ఇందులోనే ఇవాళ ప్రపంచమంతా తరించడానికి పనికొచ్చే శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, రెండు సహస్రనామాలు ఉన్నాయి. మన లోకంలో విష్ణు సహస్రనామం రోజు విశ్వం విష్ణు వషత్కారం చదువుతున్నాం, అది ఇందులోదే. శివ సహస్రనామం కూడా ఇందులోదే. కాకపోతే ఎక్కువ మంది శివ సహస్రనామాన్ని పట్టించుకోవటం లేదు. రెండు సహస్రనామములున్న గొప్ప ఘట్టం ఇది. ధర్మరాజు గారు మళ్ళీ ఇంత శాంతిపరం అయ్యాక, దుర్యోధనుణ్ణి 5 ఊళ్ళు అడిగాను, సూదిమనంతా కూడా ఏమనన్నాడు, నా వల్లే ఇంత చేటు వచ్చింది, వాడు దుర్యోధనుడు మూర్ఖుడు ఇవ్వనన్నాడు, నేనన్నా తినగా ఉండొచ్చుగా, అడవికి పోవచ్చుగా, వినకుండా యుద్ధానికి వెళ్ళాను, దుర్యోధనుడి లోభత్వం, నా ధనకాంక్ష, ఇంతమందిని చంపే, ఇంతమంది చావుకి మూలకారకుండా అయ్యాను, నిన్ను పడగొట్టిన పాపాత్ముడు అంటే భీష్ముడు పక్కపక్కనవి సమాధానం చెప్పాడు. దాంతో మొదలవుతుందన్నమాట ఆనుశాసనికి పరం. అంటే నువ్వే కర్తను అనుకుంటున్నావా ధర్మరాజా, నన్ను పడగొట్టింది నువ్వా, అది నీ భ్రమ. మనుష్యుడు దేనికి కర్తగాడు? ఈ చరాచర జగత్తంతా నడిపే ఒక సృష్టికర్త ఉన్నాడు ఆయన. అది తెలుసుకుంటే నేను ఒకడిని చంపాను, లేక నేను ఒకడిని సృష్టించాను, నేను ఒకడిని బాగు చేశాను, నేను ఒకడిని చెడిపాను అనే భ్రమలు నీకు తొలగిపోతాయి. మానవ జన్మిత్తాం కాబట్టి సక్రమంగా ప్రవర్తించడానికి ప్రయత్నించడమే. ప్రయత్నించిన తర్వాత అందులో ఏదైనా తేడా వస్తే అది నీ లోపం కాదు, ఇది కర్మయోగం అని గ్రహించు. గౌతమీ లుబ్ధక సర్ప కాల మృత్యు సంవాదం అని ఒక గొప్ప సంవాదం ఉన్నది. అది వింటే నీకే అర్థమవుతుంది ఎవడు దేనికి కర్తో ఏది కాదో తెలుస్తుంది. చాలా కాలం క్రితం దండకారణ్యంలో గౌతమి అని పేరు కలిగిన ఒక విప్రస్త్రీ ఉండేది. ఆవిడ పడుచావిడ, ఓ 25 ఏళ్ల వయస్సు, పరమసుందరీమణి. ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు, వాడికి 3 ఏళ్ళు వచ్చాయి. ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని అడవిలో దర్భలు కొయ్యడానికి వెళ్ళింది ఆవిడ. కర్మగాల ఆ సమయంలో ఆ పక్కనే ఉన్న భయంకరమైన పుట్టలో నుంచి నల్లని త్రాచుపం వచ్చి పిల్లాన్ని కాటేసింది. వెంటనే పిల్లవాడు చచ్చిపోయాడు, నొరగొచ్చి కక్కుకుని చచ్చిపోయాడు. ఇంకా ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది, అయ్యయ్యో ఎంత దురదృష్టం, ఈ కుర్రవాడి వల్ల నేను తరిస్తాననుకున్నాను, వీడికి ఉపనయనం చేద్దామని, ఉపనయనం చేశాక వీడికి వేదాలు నేర్పిద్దామని, ఆ తర్వాత మేము చచ్చిన తర్వాత వీడు పిండ ప్రదానం చేస్తాడనుకుంటే వీడికి గండ ప్రదానం అయ్యింది, ఇంకా మాకేం పిండం పెడతాడని బాధపడిందిట. ఇంతలో అటుగా అర్జునకుడు అని ఒక బోయవాడు వచ్చాడు. ఆ బోయవాడు కాటు వేసి వెళ్ళిపోతున్న పావును చూశాడు. దిక్కుమాలిన పావు ఇప్పటికి ఎంతమందిని కాటేసి చంపిందో అని అమాంతంగా వెళ్ళి ఆ పావును పట్టగలడు వాడు. అందుకని దాన్ని పేగ్ గట్టిగా పట్టేసి ఓ తాడు పట్టి దాడితో దాన్ని బంధించి బుట్టలో వేసి పట్టుకొచ్చాడు. ఇదిగోనమ్మా ఓ పరమ పతివ్రతాతురుని శిరీవమణి, ఈ దౌర్భాగ్యపు పావు నీ కొడుకుని కాటేసింది, దీన్ని నేను బంధించాను, నువ్వు అను కర్ర పెట్టి చంపేస్తాను, దీన్ని బుర్ర పగలగొడతాను అన్నట్ట. ఎందుకంటే ఈ పాము చంపింది ఆవిడ కొడుకుని, ఆవిడ అనుమతి లేకుండా చంపడం వీడికి ఇష్టం లేదు, అందుకని నువ్వు అను వీడు చంపేస్తానగానే ఆవిడ ఏమందో తెలుసా, ఈ పాము చంప బ్రతుకునే నా పుత్రుడు విడువుమర్జునక, నావుడు వాడి పేద మాటలను కోప వివసుడైన నాకు గొలుపవు ముగ్ధ. నాయన అర్జునక, ఈ కుర్రాడ పాము కాటేసింది, అందుకని నువ్వు దాన్ని కాటేస్తావా, ఈ పావును చంపేవనుకో, నా కొడుకు బ్రతుకుతాడా, ఎందుకు తండ్రి వదిలి, నా కుమారుడికి ఏదో యోగం పట్టింది అందుకే ఇలా చచ్చిపోయాడు, చచ్చిపోయాడని ఒక్కొక్కసారి నాకు దుఃఖం ఉంటుంది తల్లిని కనుక, అందుకని దీనికి ఆ పావుని బాధ్యురాలిని మనం చేయకూడదు అనగానే ఆయన అన్నాడు, లేదమ్మా నువ్వు మహాత్మురాలివి కనుక, ముగ్ధురాలివి కనుక, అంటే నీకు ఏది మంచో ఏదో చెడ్డో తెలియదు కనుక దీన్ని క్షమించమంటున్నావు, ఈ దరిద్రపు పావు ఎంతమందిని పొట్ట పెట్టుకుందో, ఇది ఈ అడవిలోకి వచ్చిన వాళ్ళు కాటేసి చంపేస్తోంది, దీన్ని విడిచిపెట్టను, నాకు దీని మీద చాలా కసిగా ఉంది, ఇప్పుడే దీన్ని చంపేస్తానన్నాడు. అనగా మళ్ళీ ఆవిడేమంది, ప్రతి వ్యక్తికి తన కర్మయోగం వల్లనే ఈ పుట్టుక మరణం వస్తాయి, నా కుమారుడికి ఈ పూట ఈ పాము వల్ల చావు భగవంతుడు రాశాడు, అందుకని అది కాటేసింది, దాన్ని చంపితే ఉపయోగం ఏమున్నది, అహింస అన్నిటికంటే గొప్పది, విడిచిపెట్టేయండి, నేను విడవను అన్నాడు ఈయన. ఇంతలో అప్పటిదాకా వీళ్ళిద్దరు వాదోపవాదాలు వింటున్న పావు గారు మానవ భాషలో మాట్లాడింది. ఈ పతివ్రతను చూడటం వల్ల ఆవిడకు కూడా మానవ భాష వచ్చేసింది. ఈ గౌతమి అంత గొప్పదనమాట, ఆవిడ సన్నిధానంలో ఆవిడకు కూడా మాట వచ్చిందనమాట. కాకపోతే ఆ మాట కొంచెం స్పష్టమైన మాట అనమాట. మాటలు రకరకాలు, కొంతమంది మూలుగులు వస్తాయి ఏడుపులను. ఈవిడికి అలా కాకుండా స్పష్టమైన మాట వచ్చి ఏమన్నది, ఆ పాము నాయన అర్జునక నా మీద అన్యాయంగా అభాండం వేస్తున్నావు, నేనే వండి కాటు వేసి చంపడానికి ఈ పుట్టలో ఉన్న నాకు ఒక సందేశం వచ్చింది, ఈ కుర్రాన్ని కాటేయి చంపేయి, వాడికి వాళ్ళ పోయే కాలం వచ్చింది, వాడి ప్రాణం తీయి అని ఎవరో నన్ను ప్రోత్సాహపరిచినట్టు అయ్యింది. దాంతో నాకు తెలియకుండానే నేను పొట్టలోంచి బయటకు వచ్చాను, టక్కున కాటేశాను. ఇది నా తప్పు కాదు, మృత్యుదేవత చేతిలో నేను పనిముట్టిని. మృత్యుదేవత నన్ను చంపమని పంపింది, తప్పంతా మృత్యువుది, నేను ఆ మృత్యువు మృత్యువుని, ఇది సత్యం అనగానే ఆహా అలాగా అన్నాడు ఈ పోయేవాడు. వెకిలి వేషాలు వేయకు నువ్వు. ఏ యువాడుండనమ్మేమి చేయునన్నక ఓపి తత్ఖండనము చేత పాపమండ్రే ఎవరే పంపకర్రతు కాగేమి క్రూరు నిన్ను కీటడగించిన నిందరాదు. ఓసిపామ ఒకటి వెనకటికి ఓ బాణం తీసేట, ఏయ్ ఈ బాణంతో నేను చంపుతానని అవతల వాడి మీదకి బాణం వేశాడు. బాణం తప్పేముంది, వేసేవాడి తప్పు కదా అని అవతలవాడు ఆ బాణాన్ని బాణం కొట్టి అంటున్నాడా అండంలా, ఆ బాణముని ఇంకో బాణంతో ఏం చేశాడు, ముక్కల కింద నరుగుతాడు. అలాగే ఒకడు కత్తెత్తి నా మీదకి చంపడానికి వచ్చాడు అనుకో, పాప వాడి తప్పే ఉంది, ఆ కత్తి తప్పు లేదు, అంతా వెనకాతల వాడి తప్పు కదా అని ఆ కత్తికి నా మెడను అంకితం చేయను, ఆ కత్తిని ఏం చేస్తాను, నా కత్తితో అడ్డం కొడతాను, నరుగుతాను. సృష్టిలో కత్తి మనల్ని చంపడానికి వస్తే కత్తి తప్పు లేదు, కత్తెత్తిన వాడి తప్పు అని మనం ఊరుకోం, ఆ కత్తిని నరుగుతాం, కత్తితో పాటు కత్తిని ఎత్తిన వాడిని చంపుతాం. అలాగే బాణం మన మీదకి వస్తే బాణాన్ని నరుగుతున్నామా లేదా. నువ్వు కూడా మృత్యువు చేతిలో బాణానివి, మృత్యువు చేతిలో కత్తివి, నేను నా కత్తితో నిన్ను నరుగుతాను. ఒక ఆయుధం మనల్ని చంపితే ఆయుధాన్ని నరుగుతాం అంతే, యుద్ధం చేసేవాళ్ళు ఏం చేస్తారు, యుద్ధంలో ఎవడన్నా మన మీద కత్తి విసిరితే ఆ కత్తిని మన కత్తితో అడ్డం కొడతాం తప్ప ఆ కత్తి తప్పు లేదు, రావే కత్తి నాకు నెత్తి మీద పడి మిత్తివయ్యి నన్ను చంపు అంటాడా, అరడు. కాబట్టి నిన్ను సర్వనాశనం చేస్తాను, నిన్ను చంపితే నాకు నిందరాదు అన్నాడు. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సమయానికి అక్కడికి మృత్యుదేవత వచ్చింది. వెంటనే పాము అంది చూసావా, నువ్వు నన్ను ప్రోత్సాహపరిచావు, వాడిని కాటేయమన్నావు, నేను చంపాను, వీడు నన్ను చంపేస్తున్నాడు, బంధించాడు, నువ్వే చెప్పు నేనే పంపానని అనగానే మృత్యు అంది, నేనెక్కడ పంపాను, నన్ను ఎవడు పంపగా వచ్చాను, కాలుడు నన్ను పంపాడు, నేను కాలుడి చేతిలో కీలుబొమ్మని, కాలుడు నన్ను పంపి ఓసి మృత్యుదేవత నీవు వెళ్ళి పాము ద్వారా పిల్లవాడికి కాటు వచ్చేలా చేసి పిల్లాడు చచ్చేలా చెయ్యి అన్నాడు. కాబట్టి నేను కాలుడి చేతిలో కీలుబొమ్మని అనగానే సరిగ్గా సమయానికి కాలుడు వచ్చాడు. ఎముడు కూడా ఆయన వచ్చామన్నాడు తెలుసా, నేను కాదు, ఈ మృత్యువు కాదు, ఈ మృత్యువు పంపగా వచ్చిన పాము కాదు, మేమెవ్వరం కూడా ఒక మనిషిని చంపడానికి కారకులం కాం. నహ్యయం నాప్యయం మృత్యు చెప్పాడు, నహి అహం నేను కాదు, లేక ఈ జంతువులు కావు, మృత్యు మృత్యువు కాదు, నాయం లుబ్ధక ఈ లుబ్ధకుడు కాదు, పన్నక ఈ పాము కాదు, కిల్బిషి జంతు మరణే నా వయం హి ప్రయోజకాహ. ప్రతి వ్యక్తిని చంపడానికి ఇంకొకడు ఎవ్వడూ కారకుడు కాడు, వాడి పుణ్యం వాడి పాపమే, వాడికి శరీరము శరీరంతో పాటు రోగము రోగంతో పాటు మరణము సుఖం దుఃఖం ఇవన్నీ ఇస్తాయి. అంటే ఏ వ్యక్తి అయినా తాను చేసిన కర్మని బట్టే పుడుతున్నాడు, కర్మని బట్టే చస్తున్నాడు. కర్మమున పుట్టు జంతువు, కర్మమునను వృద్ధి పొందు, కర్మమున చెడు, కర్మము సుఖదుఖములకు కారణమదిప. కర్మ వల్లే అంటే పని చేయడం వల్లే పుడతాడు, పని చేయడం వల్లే చస్తాడు, పని వల్లే సుఖం, పని వల్లే నష్టం, పని వల్లే సకలం జరుగుతున్నాయి. వాడి కర్మయోగం అంతవరకే ఉన్నది, అందుకే వాడు చచ్చిపోయాడు. అకరోద్ యదయం కర్మ తన్నో అర్జున చోదకం. ఓరి అర్జున, నేను చంపడం కాదు, ఇంకోటి చంపడం కాదు, ఇదంతా వాడి కర్మఫలం. వాడొకప్పుడు ఒక పాపం చేశాడు, ఆ పాపం వల్ల అల్పాయుష్కుడై పుట్టాడు, మూడో ఏట పోయాడు. ఒక్కొక్కడు బాగా పుణ్యం చేస్తే ఎక్కువ కాలం బతుకుతాడు, ఆ పుణ్యంతో పాటు ఇతరులకు హాని చేస్తే ఎక్కువ ఆయువు ఉంటుంది, ఆయువు అనుభవిస్తున్నప్పుడు దుఃఖాలు అనుభవిస్తాడు. పుణ్యం చేస్తే ఆ పుణ్యాన్ని ఆయుర్దాయంతో పాటు సుఖరూపంలో పొందుతాడు. అందుకే కొంతమంది ఎక్కువ కాలం బతుకుతారు సుఖంగా ఉంటారు, కొందరు ఎక్కువ కాలం బతుకుతారు దుఃఖంతో ఉంటారు, కొందరు తొందరగా పోతారు. ఇవన్నీ వారి వారి కర్మముల యొక్క ఫలితములు. విను కర్మం బొనరించును జననము మరణంబునది అసౌఖ్యము దుఃఖంబునుగా వింతున చేసిన దాని పడక పోవ శివునకు వశమే. ఈశ్వరుడు కూడా తాను చేసిన కర్మ తాను అనుభవిస్తున్నాడంటే ఇక మనమెంత. మానవుడు తాను చేసుకున్న కర్మ వల్ల జన్మమెత్తుతాడు, దానివల్ల మరణం పొందుతాడు. కర్మమే సుఖం, కర్మమే దుఃఖం, తాను చేసింది అనుభవించకుండా ఎవడి వల్ల కాదు అని చెప్పగానే అప్పుడు అర్థమైపోయి బోయేవాడు పామును వదిలేశాడు. మృత్యువు, పాము, కాలుడు అందరూ ఎవరి దాన్ని వాడు వెళ్ళిపోయారు. గౌతమి నిశ్చింతగా పిల్లవాడిని తీసుకెళ్ళి వాడికి చేయవలసిన క్రియలు చేసేసింది. కాబట్టి ధర్మరాజా, ఈ కథ విన్నావు కదా, దీనికి గౌతమి లుబ్ధక మృత్యు కాల సర్ప సంవాదం అని పేరు. ఈ పరమ పవిత్రమైన గాథ విన్నవాళ్ళకి అకాల మరణములు ఉండవు అని ధర్మరాజు గారికి ఈ కథ చెప్పి, నువ్వు కూడా ఇలాగే ఈ కథ విని నేను దేనికి కర్తని కాదనుకో, ఇందులో ఎవరికెవరు కర్తలు కాదు, నువ్వు దుర్యోధనుడిని చంపించడం ఏమిటి, వాడు వచ్చి నేను ఏడిపించడం ఏమిటి, ఇవన్నీ మీ మీ కర్మలు, మీ పనులు మీరు అనుభవించారు. ఈశ్వరుడి చేతిలో కీలుబొమ్మలు మీరు. వాడు ఓ జంత్రగాడు జంత్రం ఆడించినట్టుగా, అంటే కీలుబొమ్మల్ని కీలుబొమ్మలు వాడు ఆడిస్తాడు సార్, తోలుబొమ్మలు అట్లనే ఉండేది పూర్వం, ఒక తెర కట్టి వెనకాతలు తోలుబొమ్మలు పెట్టి వీడు వెనకాతలు జిల్లా ఇలా కదుపుతూ ఉంటే అవి కదులుతూ ఉంటాయి. బొమ్మల్ని బొమ్మలాట వాడు కదిలించినట్టుగా చేతిలో సెల్ ఫోన్లు పెట్టుకుని రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్లు కదుపుతున్నట్టుగా మనం ఆటలాడుకోవట్లే, ఇందులో కూర్చొని ఇళ్లలో కూర్చొని గ్రాఫిక్స్ అని ఉన్నాయి వాటిని ఆడుకుంటున్నట్టుగా మనం బొమ్మలు కదిపినట్టుగా, ఏం లేదు వీడిలో కొడతాడు, వెంటనే ఒక బ్యాట్ వస్తుంది, బంతిని కొడుతుంది, అది సిక్సర్ను కొడుతుంది, నిజానికి వీడు మొహానికి జీవితంలో ఎప్పుడూ సిక్సర్ కొట్టలే, కానీ కంప్యూటర్లో కూర్చుని ఇంట్లో చేతిలో ఫోన్ వచ్చి కొడుతున్నాడు. నేను మొన్న ఎయిర్పోర్ట్లో చూశాను అన్నమాట, కుర్రాడు చిటికి పట్టుకు వెళ్ళేమిటో చూస్తున్నాడని వెనక నుంచి చూశాను. ఇంత ఫోన్ వాడికి, వాడు ఇంత చూస్తే 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి, వాడికి ఎంత ఫోన్ కొనిపెట్టారు డబ్బులు ఉన్నాయని. ఆ ఫోన్లో వాడు ఏం చూస్తున్నాడు అనమాట, ఇలా కొడుతున్నాడు, అందులో ఓ బంతి వచ్చింది, అవతల వాడు విసిరాడనమాట, ఆ విసిరింది బొమ్మే, ఇంతలో బొమ్మ ఏమో బ్యాట్ పెట్టి కొట్టింది, ఈ బంతి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ పిచ్చాడు ఈ కంత్రివాడు ఈ బంతితో ఆడుకుంటున్నాడు. ఇది చూసి వాళ్ళమ్మ, అబ్బా మా అబ్బాయికి అండి సెల్ ఫోన్లో ఎంత బాగా నాలెడ్జ్ ఉందో, వీడికి గ్రాఫిక్స్ వచ్చండి, అసలు వీడు కంప్యూటర్లో పుట్టాడండి, కంప్యూటర్ నాలెడ్జ్ అండి, ఇంకెందుకు నువ్వు కండం, కంప్యూటర్ దగ్గర కంటే వదిలిపోయే ఈ పిచ్చ పెట్టి పెంచేస్తున్నారు పిల్లలకి ఇచ్చేసనమాట. అలా ఎలా అయితే బొమ్మల్ని అందులో ఆడిస్తున్నామో భగవంతుడు మా అందరి చేత అలా ఆడిస్తూ ఉంటాడు నాయన అనగానే ఎంతో ఆనందపడిన ధర్మరాజు ఇప్పుడు కొంచెం దుఃఖం నుంచి తేరుకున్నాడు. లోకంలో సహజంగా ప్రతివారు ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి దగ్గర ఆశ్రయం పొందుతారు. తనకి ఆశ్రయము కల్పించిన వ్యక్తిని ఎలా గౌరవించాలి, ఎవరన్నా ఒక ఆయన ఉద్యోగం ఇచ్చాడు ఆ యజమానిని ఎలా గౌరవించాలి, తనకి ఒక ఉపకారం చేశాడు వాడిని ఎలా గౌరవించాలి అనగా అప్పుడు భీష్ముడు ఒక చిలుక కథ చెబుతున్నాను విను. చాలా కాలం క్రితం ఒక నర్మదా నదీ తీరంలో ఉన్న అరణ్యాలలో పెద్ద మామిడి చెట్టు ఉండేది, అద్భుతమైన వృక్షం అది, బాగా మానుకట్టి పెరిగింది, దానికి శాఖోపశాఖలతో అభివృద్ధి కలిగింది, కొమ్మలు పెరిగాయి, ఆ కొమ్మలకు మళ్ళీ చిన్న కొమ్మలు వచ్చాయి, దానికి పువ్వులు పూసేవి, ఆకులు వచ్చేవి, మంచి మంచి పళ్ళు వచ్చేవి, దానికి దాని మీద ఎన్నో రకాల పక్షులు చేరి విశ్రాంతిగా ఉండేవి. సహజంగా అడవుల్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నప్పుడు ఆ చెట్ల మీద గూళ్ళు కట్టుకుని వాటి మీద చాలా పెట్టలు బతుకుతాయి, అందులో మామిడి చెట్టు. మామిడి చెట్టు వల్ల లాభం ఏమిటి, ఓ పక్కన చెట్టే కాకుండా దాని మీద పళ్ళు కూడా ఉంటాయి కనుక పళ్ళు కూడా తినడానికి సుఖంగా ఉంటుంది కనుక చిలుకలు, కోకిలలు ఇవన్నీ కూడా దాని మీద చేరాయి. ఎన్నో పిట్టలకి ఈ మామిడి చెట్టు నిలవ నీడనిచ్చిందనమాట. అలా చాలా కాలం ఆ చెట్టు మీద ఎన్నో పిట్టలు గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయేవాడు వేటాడడానికి అక్కడికి వచ్చాడు. విను, కాశీశ్వరు దేశంబున ఒక లుబ్ధకుడు వేట ఓయిన చోటం కనతర విషదిగ్ధ శరంబున నేసిన మృగము దప్పి భూజము దాకం. కాశీలో ఉండే ఒక బోయేవాడు వేటాడుతూ ఆడుతూ ఆడుతూ అలా అడవులు తిరుగుతూ తిరుగుతూ ఈ మర్రి చెట్టు, ఈ మామిడి చెట్టున్న చోటకు వచ్చాడు ఈ అడవికి. వాడికి వేట పెచ్చ, ఆ వేట ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కొత్త ప్రదేశాల్లో ఆడదామని వచ్చాట. వీడు ఈ మామిడి చెట్టున్న చోటకి రాగానే అక్కడ ఒక పెద్ద లేడి కనపడింది. ఆ లేడి ఎంత ప్రయత్నించే వీడికి దొరకడంలా, దాంతో వీడికి ఒళ్ళు మండింది. నా బాణం దెబ్బలు దానికి తగలడంలా ఈ లేడిని ఏమైనా చంపాలనుకుని విషం బాగా పూసిన ఒక బాణం తీశాడు, విషదిగ్ధమైన బాణం. ఆ విషం తగిలిందా శరీరానికి, శరీరం వెంటనే అలా కాలి నల్లగా అయిపోతుందన్నమాట. ఆ జంతువుని కొట్టడానికి ప్రయత్నిస్తే దొరకట్లేదని కసికొద్ది విషంతో చంపేద్దామని ఆ విషబాణాన్ని ధనుస్సుకి ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి బాణం విడిచిపెట్టాడు, ఆ బాణాన్ని ఆ లేడి మీద కొట్టాడు, ఆ లేడి ఎగిరి దూకి తప్పించుకుంది. ఈ బాణం వెళ్ళి ఆ మామిడి చెట్టుకి టక్కర కొట్టుకుపోయింది. బ్రహ్మాండమైన శాఖోపశాఖలతో పెరుగుతున్న ఈ మామిడి చెట్టుకి బాణం తగలడంతో, అది విషబాణం కదా, 2-3 రోజుల్లో పూర్తిగా వేళ్లతో సైతంగా కుళ్ళిపోయింది, నల్లగా మాడిపోయింది, ఆకులు రాలిపోయాయి, ఒట్టి మోడైపోయింది, ఆ చెట్టు చచ్చిపోయింది. మామిడి చెట్లు లాంటి చెట్లకి విషం తగిలితే ఏమవుతుంది, చచ్చిపోయాయి. చావగానే అంతవరకు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పెట్టలన్నీ ఈ కొమ్మలు రాలిపోవడం ఆకులు రాలిపోవడంతో ఆ చెట్టు వదిలేసి తమ దారిని తమ వెళ్ళిపోయాట. కానీ ఒక్క చిలుక మాత్రం ఆ చెట్టు మీద చాలా కాలం నుంచి ఉంటుంది పాప, అది పుట్టడం ఆ చెట్టు మీదే పుట్టింది, ఆ నేటివ్ ప్లేస్ అనమాట అది, దాని పేరు మీద అది రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకుంది. ఆ కొమ్మ మీదే ఉండి కదలకుండా ఉండేది అది. ఇప్పుడు ఆ చెట్టు ఎండిపోయినా సరే వృక్షమా, నువ్వు మా అందరికీ అంత ఉపకారం చేసావు, నీ పువ్వులు తిన్నాను, నీ చిగుళ్ళు వేశాను, నీ పళ్ళు తిన్నాను, నువ్వు మాకు నేడిచ్చావు, ఇక్కడ గూడు కట్టుకుని సుఖంగా ఉన్నాం మేము, ఇవాడు నువ్వు చచ్చిపోయావా, నిన్ను మాత్రం వదలను అని ఆ చెట్టు మీదే ఉంది. 6 నెలల పాటు ఆ ఎండిపోయిన చెట్టు దాటి ఎక్కడికి వెళ్ళకుండా ఆహారానికి వెళ్ళినా మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చేదట. కొంతకాలానికి చెట్టు అమ్ముతున్నవాడు బాగా ఎండిపోతే ఆ మామును ఎవరో కొట్టు పట్టుకుపోతారు అనమాట. ఆ కొట్టి పట్టుకుపోయినా సరే ఇక్కడే ఉంటాను అందుకే పాప అది. ఇంతలో ఆ ప్రాంతం చాలా పవిత్రం అవడం వల్ల యాత్రలకి ఇంద్రుడు వచ్చాడు భూలోకానికి. ఆయన వచ్చి అలా తిరుగుతూ ఉంటే అక్కడ ఎండిపోయిన చెట్టు, ఎండిపోయిన చెట్టు మీద ఏమీ లేవు, 6 కొమ్మలు కూడా క్రమంగా తెగిపోతున్నాయి, ఒక చిన్న ఇంత దిమ్మలా ఉంది ఆ కొమ్మకి. ఆ కాస్త కొమ్మ యొక్క మొదలు మీద కూర్చున్న ఈ చిలక కనపడింది. వెంటనే ఈయన ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. చిలక, ఎన్నో చిలకలు, గోరువంకలు, కోకిలలు, కాకులు ఈ చెట్టు మీద ఉండేవి, అవన్నీ తమ దారిని తాను చూసుకున్నాయి. ఈ చెట్టు చచ్చిపోయాక ఇంకా చెట్టు మీద నీకు ఎందుకు భ్రాంతి అంటే, నాకు వ్యామోహం కాదు, చెట్టు మీద కృతజ్ఞత. ఈ చెట్టు ఎంతోమందికి ఎన్నో చేసింది, ఇది నా మిత్రుడు, నా తల్లి, అటువంటి తల్లికి రోగం వచ్చిందని తల్లిని విడిచిపెడతాను, ఈ వృక్షదేవత నేను విడవను, ఈ చెట్టే నా సర్వం అందిట. ఈయనకి ఆశ్చర్యం కలిగింది. ఎంతోమంది స్వార్థపరులు చూశాను, తల్లిదండ్రులు బోళ్ళు డబ్బు సంపాదిస్తే ఆ సంపాదించినంతకాలం ప్రేమగా నెత్తి మీద పెట్టుకుని వార్ధక్యంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వృద్ధాశ్రమాలకు వెళ్ళే వాళ్ళని నేను చూశాను. కానీ నువ్వో చిలకవయ్యుండి కూడా చిలక పలుకులతో ఈ చెట్టు మీద ఇంత కృతజ్ఞత చూపిస్తున్నావు, నీవు ఎంతో ఉత్తమ జాతికి చెందిన చిలుకవి, నీ మీద నాకు ప్రేమ కలిగింది, ఏం కావాలో కోరుకో అంటే నాకు నువ్వు వరం ఇస్తానన్నావుగా, ఆ వరం ఏమిటంటే ఈ చెట్టు బతకడమే, నువ్వు మహాత్ముడు, ఇంద్రుడు తెలుసుకుంటే ఈ చెట్టు బతికించడం లెక్క, దీన్ని బతికించండి. వెంటనే ఇంద్రుడు ఇంత అమృతం పట్టుకొచ్చి దాని మీద చల్లగానే మళ్ళీ ఆ చెట్టు ఇంతకు పూర్వం కంటే ఎక్కువగా శాఖోపశాఖలతో యథాతథంగా తయారైంది. అప్పుడు ఆ వృక్షదేవత అంది, ఎన్ని పిట్టలు నా మీద ఉన్నాయి, ఒక్క పిట్ట మాట వరసగానే రెట్ట వేసిపోయాయి, కానీ నన్ను పట్టుమని 10 రోజులు ఆశ్రయించుకున్నాయా, నువ్వు చచ్చిన నన్ను బ్రతికించావు, అందుకే ఒక మంచి వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడం చాలా మంచిది అన్నది. ఈ కథని మనం దృష్టిలో పెట్టుకుని ధర్మరాజు ఏమన్నాడు భీష్ముడు, ఆ చెట్టు దానికి యజమాని, ఈ చిలుక నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను అనుకున్నది, యజమానికి కష్టం వస్తే ఆ యజమానిని విడిచిపెట్టడం కాదు, ఆ యజమానిని ఎలా బాగు చెయ్యాలో చూడాలి, ఇది ఆశ్రితుల యొక్క లక్షణం. చాలామంది ఉద్యోగం చేస్తారు, ఒక్కోసారి ఆ షాపులు దెబ్బతిన్నాయి అనుకోండి, చచ్చినా మళ్ళీ ఆ యజమానికి సేవ చేయడం తెలుసా వీడు, ఇంకో షాపు చూసుకుంటాడు, నాకేముందండి నేను ఉద్యోగానికి జీతానికి పనిచేశానంటట. కానీ జ్ఞానులైతే పాపం ఆయన వల్ల మనం బ్రతికిన ఎంతకాలం, ఆయనకి ఎలా అయినా ఉపకారం చేద్దాం అనుకుంటారట. ఈ చిలుక ఆదర్శంగా మనం కూడా ఎవరికైనా కష్టం వస్తే లాగా ఉపకారం చెయ్యాలి. ఇప్పుడు ధర్మరాజు, ఒక్కోసారి ఇతరులకు ఏదైనా ఇస్తామంటాం, ఇస్తామని వాగ్దానం చేసి తర్వాత ఇవ్వకపోతే దానివల్ల ఏమైనా నష్టం ఉందా, అది ఎటువంటి నష్టం అన్నాడు. అయితే చెబుతున్నా వీరు, సాధారణంగా ఎవరికైనా వాగ్దానం చేశామంటే నీకు ఈ 10 రూపాయలు ఇస్తామన్నావా, ఇచ్చి తీరాలి. లోకంలో చాలామంది వాగ్దానం చేస్తారు మర్చిపోతారు, అలా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. చాలా కాలం క్రితం 1999 గుంటూరులో ఓ మహానుభావులు, మీకు నేను 5,000 రూపాయలు డొనేషన్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ఆయన 99లో. ఆయన ఎక్కడున్నారో సార్ వెతికి పెట్టండి. ఒక్క శృగాలంబును ఒక వానరంబును ప్రీతిమై గూడి వర్తించుచుండు తొలుపుట్టు ఉన్న మానవులును నెచ్చెలునైయుండుంట కూర్చునుండొంటి కుక్కయడ ఒకనాడు అవ్వరడు తోడ ఆ క్రోతి కటకట నీకిట్లు కడును హేయమైన పీనుగునందుడు ఆహారమైనట్టి భవము వాటిల్లుటే పాపమునను అనిన జాతి స్మరణవంతమగుట చేసి అది విషాదము పొంది ధరామరునకు ఈన్ వడంబడ్డ ధనము ఈయన కాన ఇట్టు నీచతర జాతి ఎందు జన్మింపవలసే. ఓ అడవి ఉన్నది, ఆ అడవిలో ఒక కోతి ఒక నక్క చాలా కాలం నుంచి స్నేహంగా ఉన్నాయట. ఈ నక్క కోతి కలిసి తరచుగా తిరుగుతూ ఉండేవి. కోతి ఏమో పక్తు శాకాహారి కదా, ఆకులు పళ్ళు తినేది, పువ్వులు తినేది. నక్కేమో పగలు కాసేపు తిరిగిన చీకటి పడగానే చీకట్లో నాకు ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఆ సమయంలో పీనుగుళ్ళు పీక్కు తినడం నాకు ఇష్టం, అందులో కుళ్ళిపోయినవి మరీ ఇష్టం, ఎముకలు నక్కోవడం అంటే మరీ ఇష్టం, నేను పోతాననేదిట. అప్పుడు కోతి ఏమిటయ్యా ఈ కర్మ, పగలేమో ఎన్నో రకాలైన మంచి మంచి కబుర్లు చెప్పుకుంటున్నాం, పురాణాల గురించి చర్చించుకుంటున్నాం, రాత్రి అయ్యేసరికి ఈ బలహీనత ఏమిటి? పురాణం అవగానే బయటికి వెళ్ళిపోయి తాగుడికి పోయేవాళ్ళ తయారయ్యావు నువ్వు, అబ్బెబ్బెబ్బి ఇది బాగులేదు, ఏమిటి నీకు ఈ కర్మయోగం అంటే? నిజం చెప్పాలంటే ఈ కోతి నక్క మంచి మంచి మాటలు మాట్లాడుకునేవిట, కానీ అదేమిటో చీకటి పడ్డంతో ఈ నక్కకి పీనుగుల మీద వ్యామోహం. నక్క బుద్ధి కదా మరి, అందులో కూడా కుళ్ళిపోయిన మాంసం అంటే వాటికి మరీ ఇష్టం అంటే, బాగా దుర్వాసన వస్తుంటే వాటికి మంచి జీడిపప్పు పాయసం లాంటిది అనమాట, మంచి పులిహార వాసన లాంటిది. మనకి పులిహార ఎలాగో దానికి కుళ్ళు మాంసం, మరి ఏం చేస్తాం వాటి జన్మది? అందులో ఎముకలు ఏం చేస్తాయి తెలుసా? ఆ ఎముకలు పట్టుకొచ్చి నాక్కుని నాక్కుని అది ఏమిటో మరి దాని నుంచి ఏమొస్తుందో తెలియదు. భగవంతుడు వాటికి ఆ సృష్టి ఎలా పెట్టాడు, మనం ఏం అనడానికి లేదు. అలాంటి వాళ్ళు ఏ జన్మ వస్తుందో తెలియదు, ఎందుకు వచ్చింది వాటి జోలికి వెళ్ళకండి. అందుకని ఏంటంటే నక్కకేమో ఈ ఎముకలు పెచ్చ, దాంతో కోతి ఏమంది, ఏమిటి నీకు పెచ్చ, కటకటా నీకిట్లు కడును హేయమైన పీనుగునందుడు ఆహారమైనట్టి భవము వాటిల్లుటే పాపమునో అందిట కోతి. అయ్యయ్యో నువ్వు పరమధర్మాత్ముడివి, చీకటి పడగానే పరుగున శ్మశానాలకి పోతావు, శవాలు పిక్కు తింటావు, నీచమైన కుళ్ళిపోయిన మాంసములు పిక్కు తింటావేమిటి అని అడిగింది. ఏ పాపం వల్ల నీకు జన్మ వచ్చిందంటే, నీకు నాకు పూర్వజన్మజ్ఞానం ఉంది కాబట్టి చెబుతున్నావు విను అని ఒకసారి పాతది గుర్తుకు తెచ్చుకుని, నేను భూలోకంలో ఒక రాజ్యానికి రాజును ఒకప్పుడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ్ నా దగ్గరకు వచ్చాడు. ఆ ధరామరుడు, నేను యజ్ఞం చేస్తున్నాను, నాకు ఎంత డబ్బిమ్మంటే నేను ఇస్తానన్నాను. ఇస్తానన్న తర్వాత వెంటనే ఇవ్వలేక ఓ 2-3 రోజుల తర్వాత రాన్నాను. ఇద్దామని మాట ఇచ్చేట కానీ లోపల వెళ్ళి వీడికి లోపం పట్టుకుందనమాట. అయ్యయ్యో తొందరపడి మాట వేసాను రా బాబోయ్ అనుకుని, సర్లే రేపురా మాపురా అన్నట్ట. ఒక్కోసారి అంతే మానవులకు పెద్ద బలహీనత, ముందు వాగ్దానం చేస్తాడు, ఇంకేముంది అందరిలో ఒక ఉత్సాహం వచ్చేస్తుంది, ఉద్రేకం వస్తుంది, గ్యారంటీ అంటాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళాక ఎంత తొందరపడ్డాను అనుకుంటాడ. ఈయన అలాగే తొందరపడ్డాను అనుకున్నాడు, ఇస్తా ఇస్తా రేపురా మాపురా అన్నాడు. ఈలోపు అవతలైన చచ్చిపోయాడు. ఇస్తానని ఓ బ్రాహ్మడికి వాగ్దానం చేసి ఇవ్వలేదు, ఆ పాపం వల్ల ఈ పీనుగుల్ని పీక్కు తినే నక్క జన్మెత్తా. ఇది 100వ సారి ఎప్పుడే నక్క జన్మెత్తడం, 100 జన్మలు నక్క జన్మెత్తితే కానీ ఈ పాపం నుంచి నాకు విముక్తి అవ్వడంలా, ఈ విధంగా నీచతర జాతీయందు జన్మింపవలసే అని. ఇప్పుడు కోతిని, నేను నక్కనే పీనుగులు పీక్కుతుంటున్నాను, దానికి గల కారణం ఒక బ్రాహ్మడికి ఇస్తానని ఇవ్వలేదు, మరి నువ్వెందుకు కోతి వైపు పుట్టావంటే, నేను బ్రాహ్మడికి కాదు కానీ మా ఆవిడికి పుస్తిల్తాడు చేయిస్తాను బంగారంతో అని మాట ఇచ్చి అది చేయించకుండా పస్తు పెట్టాను, ఆ పాపం వల్ల కోతినై పుట్టాను. కొంతలో కొంతనయ్యం శాకాహారం ఒక్క జన్మతో పోయింది కండి. అందుకే ఎప్పుడైనా భార్యామణికి బంగారం గొలుసు చేయిస్తామంటే వెంటనే చేయించకపోతే వచ్చే జన్మలో శాకాంబరం. అందువల్ల ఎప్పుడు ఎవరికి మాట ఇచ్చి తప్పకూడదు, అందులో బ్రాహ్మడికి ఇస్తే మరీ తప్పు కనుక ఇదేమో నక్క అయిందిట, అది కోతి అయిందిట. ఈ ఇద్దరు అలా మాట్లాడుకున్నారు. అది విన్న నారదుడు ఇది నాకు చెప్పాడు, ఈ నేను నీకు చెప్పాను, కాబట్టి ధర్మరాజా మాట ఇచ్చావా ఎప్పుడు తప్పకు, తప్పావా నక్కో కోతో. అందులో నాకు చాలా భయం వేసింది అప్పటి నుంచి, అందుకే భార్య ఆమెకి మాట వరుస కూడా మాట్లాడడం మానేశాను. అందుకని మాట ఇచ్చి తప్పితే వాళ్ళు కోత అంటున్నాడు, ఆయన నాతికి మాట ఇచ్చి తప్పితే కోత అయి పడతాడు, చొప్ప నాతి అయి పడతాడు. అలాగే ఇప్పుడు ఇంకొక మీరేమో అడగాలి, గురువు గారు ఎంతసేపు మా గురించే చెబుతున్నారు వాళ్ళ గురించి అంటే, వాళ్ళు కూడా అంతే, భర్త గారికి ఏదన్నా సరే ఏమండి సాయంకాలం కాళ్ళు నొక్కుతాను నొక్కకపోతే వచ్చే జన్మలో వీళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కింద పుడతారట. ఈ జన్మలో బాగా కాళ్ళు నొప్పులు పుడతాయి సార్, వాళ్ళు అంతా ఎవరనుకుంటున్నారు? మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పాడు, కొంతమంది ఎప్పుడు చూసారు బాబోయ్ నొప్పులు కాళ్ళు నొప్పులు అంటారే వీళ్ళు ఎవరట, పూర్వజన్మలో భార్యలట, భర్తకి పాదసేవ చేస్తామని మర్చిపోయారు, ఏడిపించారు చేయకుండా. అందుకని ఆ పాపం వల్లేమో ఈ జన్మలో కాళ్ళు నొప్పుల కింద పుడతారు. కోతుల కింద పుట్టడానికేమో పుస్తుల తాడు మానేయాలి, కాళ్ళు నొప్పులు పుట్టాలంటే భర్తకి పాదసేవ మానేయాలి. ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు కాదు, ఇంకోసారి ఎప్పుడో చెప్పుకుందాం. ఇప్పుడు ఆయన ఇది ఏంటి ధర్మరాజు, లక్ష్మీదేవి ఏ ఏ ప్రాంతాలలో ఉంటుంది, లక్ష్మీదేవి ఏ ఏ నివాసాలలో ఉంటుంది, లక్ష్మీ నివాస స్థానాలు ఏమిటని అడిగాడు. అప్పుడు భీష్ముడు, నీకు ఒక గొప్ప కథ చెబుతాను, ఈ నా పక్కనున్న శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జీవిత ఘట్టంలోది అది అని కృష్ణుడికి ఒకసారి మళ్ళీ నమస్కరించి, ఈ కృష్ణుడు ఒకసారి 4 చేతులు కలిగిన నారాయణుడి కింద మారిపోయాట. రుక్మిణీదేవి శ్రీ మహావిష్ణువుని తరచుగా పూజిస్తుంది. ఓసారి ఏకాదశి నాడు, పరమాత్మ నీ పాద పూజ చేసుకుని నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిమీద జల్లుకుంటాను, నిన్ను తులసీ దళాలతో పూజిస్తాను అని కృష్ణుడిని రుక్మిణీదే ఒక రోజున తన ఇంటికి తీసుకెళ్ళిందనమాట. శ్రీకృష్ణుడిని కుర్చీ మీద కూర్చోబెట్టింది, బంగారం పళ్ళెం తెచ్చింది, అందులో కాళ్ళు పెట్టింది. కాళ్ళు కడగబోయే సమయానికి కృష్ణుడు కాస్త చతుర్భుజుడైన నారాయణుడిగా మారిపోయాడు. ఒక్కసారి వీడు ఆనందపడిపోయింది, నారాయణ రూపంతో దర్శనమిచ్చావా అనే లోపు ఏమైంది? నారాయణుని ఎడమ తొడ మీద ఆదిలక్ష్మి వైకుంఠం నుంచి వచ్చి కూర్చుంది. ఆ లక్ష్మీదేవి వంశీ గారు రుక్మిణి కూడా మరి, అందుకని ఈయన కావాలని నారాయణ రూపం, నారాయణ రూపంతో లక్ష్మిని పట్టుకొచ్చాట. నారాయణస్యాంకగతాం జ్వలంతీం దృష్ట్వా శ్రియం పద్మ సమాన వర్ణాం కౌతూహలాద్ విస్మిత చారు నేత్ర పప్రచ్ఛమాతామకరధ్వజస్య. నారాయణుని తొడ మీద, ఎడమ తొడ మీద ధగ ధగ వెలిగిపోతున్న బంగారపు రంగుతో పద్మము చేతిలో పట్టుకున్న పద్మవర్ణ లక్ష్మీదేవి కనపడింది. విశాలమైన నేత్రములతో ఉన్నది ఆవిడ. ఆవిడికి నాలుగు చేతులున్నాయి, శంఖచక్ర కథా పద్మాలు పట్టుకుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. లక్ష్మి అని తిరగంది కూడా అక్కడ, మహాలక్ష్మి సంబోధన. అలా శంఖచక్రములు చేత్తో పుచ్చుకొని బంగారపు వర్ణంలో, పద్మవర్ణంలో ఎడమ తొడ మీద చతుర్భుజాలతో లక్ష్మి కనపడింది. ఆవిడ్ని చూడగానే మన్మధుని తల్లి రుక్మిణీదేవి, అమ్మా నేను నీ వంశతో పుట్టాను, అయినా నీ తత్వం నాకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే నేను భూలోకంలో మానవ స్త్రీగా ఉన్నాను, నువ్వు వైకుంఠ స్త్రీగా ఉంటావు, నువ్వు అక్కడ ఉంటావు ఇక్కడ ఉంటావు, నువ్వు కొంతమందిని అనుగ్రహిస్తావు, కొంతమంది ఎంత గింజుకున్నా వాళ్ళకి మాట వరుసకు కూడా పైసా రాదు, ఒక్కొక్కడు నిశ్చింతగా ఇంట్లో కూర్చుని యావత్ జీవితం తింటాడు, ఎంత చింతించినా ఒకడికి తిండి లభించదు, కారణం ఏమిటి, నువ్వు ఎక్కడుంటావు అని అడిగితే అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, నీ ద్వారా లోకానికి సందేశం ఇవ్వడానికి నేను ప్రత్యక్షమయ్యాను, నేను ఉండాలంటే కొన్ని నియమాలు ఉండాలి, లక్ష్మి అంటే డబ్బని మాత్రమే అనుకోక సుమా, అది మొట్టమొదట చెప్పింది ఆవిడ. లక్ష్మి అంటే శాంతి, లక్ష్మి సుఖం, లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే పవిత్ర కుటుంబ బంధం, మంచి కొడుకు కూతురు తల్లిదండ్రులు పూజించేవాళ్ళు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేవాళ్ళు, ఎంత ఉంటే ఏమిటండి ఇవి లేకపోతే, ఆరోగ్యం లేకపోతే ఎన్నుంటే ఉపయోగం ఏముందండి, హాయిగా ఆనందంగా మానసిక శాంతి పొందలేకపోతే ఎంత ఉంటే ఏమిటండి, అందుకని లక్ష్మి అంటే ఇవన్నీ కలిపి. అందుకే అవునాడు, గోధన్న గజధన్న వాజ్యధన్ను ఔరు రతన్నధన్న కాన్ను జబ్బు ఆవయి సంతోషధన్ను సబుధన్ను ధూళి సమాన్. నీ ఇంట్లో గోవులు ఉండొచ్చు, గజములు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, అనేక రకాల సుఖాలు ఉండొచ్చు, ఎన్నున్నప్పటికీ సంతోషం అనే ఒక్క ధనము లేకపోతే ఇదంత ధూళితో సమానం. అన్నిటికంటే సంతోషం గొప్ప లక్ష్మి. ఇవన్నీ నా రూపములు, నేనుండాలంటే నిత్య సచ్చులు శౌచ నిరతులు గురుభక్తులు అప్రమత్తులు దక్షులు అమలమతులు సత్కర్మపరులు విజ్ఞానము తపము దానము బ్రహ్మచర్యంబు శమముగల్గువారలు ప్రీతి నా వశయించు ఎక్కలు క్రూరు నాస్తికు కృతఘ్నుని కుబుద్ధి వర్జింతు ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ అన్యమందిరగామిని అని అధిక నిద్రయైన మాని దొరగుదు అర్జునీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతు. అమ్మవారు ఎక్కడుంటుందో ఎక్కడ ఉండదో ఆవిడ స్వయముగా రుక్మిణికి చెప్పింది. ఇదిగో ఈ కృష్ణుడి దగ్గరే అని ఆ కృష్ణుడిని కూడా చూపించి భీష్ముడు చెప్పాడు. ఇప్పుడు నిత్యం సత్యం పలికే వాళ్ళింట్లో లక్ష్మీదే ఉంటుంది, అందుకే సత్యం పలికేవాడు ఆనందంగా ఉంటాడు, వాడు ఏ కష్టాలు వచ్చినా తట్టుకుంటాడు, వాడికి అన్ని సుఖాలే వస్తాయి. శుచిగా ఉండాలి, శరీరం నుంచి అస్తమానం దుర్వాసన రాకూడదండి, హాయిగా తరచుగా స్నానం చేయాలి. ఇప్పుడే స్నానం చేశానండి, రెండుసార్లు అటు తిరిగితే మళ్ళీ చెమట పడుతుందండి, మళ్ళీ స్నానం మీరు చెప్పినా చేయనండి అంటే వాడు అశుచిపురుడు అని అర్థం. ఎన్నిసార్లైనా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానం చేయాలి, శరీరం పవిత్రంగా ఉండాలి, శుచిగా మొహం కడుక్కోవాలి, శుచిగా కళ్ళు ముక్కు నాలుక ఉంచుకోవాలి, దుర్వాసన లేకుండా చూసుకోవాలి, పవిత్రంగా ఉండాలి. అటువంటి వాళ్ళకి ఏమని పేరు? నిత్య శుచులు అని పేరు. గురుభక్తులు, గురువుగారు చెబితే ఇంక మళ్ళీ మారు మాట్లాడకుండా ఆయన చెప్పాడు ప్రాణమైన ఇవ్వాలట, వాళ్ళకి గురుభక్తులు అని పేరు. గురువుగారు మీరు చెప్పారండి, కానీ నేను మాత్రం అండి మీరు చెప్పినట్టు వినండి, ఇంకోసారి చూద్దాంలేండి, గురువుగారు మీరు ఎలా చెప్తే అలా వింటూ ఉంటారు, నాతో యాత్రకి రండి అన్నాను అనుకోండి, ఈసారికి రానండి నెక్స్ట్ వస్తానండి, మా కోడలు రమ్మందండి కొడుకు రమ్మన్నాడండి, ఇంకెందుకు గురువుగారిని అడగడం నువ్వు, నీ మహానికి గురుభక్తి అయింది, ఇది గురుభక్తి ఎందుకు అవుతుంది, లఘుభక్తి అవుతుంది. ఈ విధంగా గురువుగారి ఎడల శ్రద్ధాభక్తి కలిగిన వారు అప్రమత్తులు అంటే ఏ విషయంలోనూ ఏమరిపాటు లేకుండా ఉండాలి. ఇవాళ 6:30 మొదలెట్టాలి పురాణం అంటే రోజు 6:30, ఈ ఒక్కరోజుకి 10 నిమిషాలు లేట్ అయితే ఏమిటో అనుకోకండి, మీరు అప్రమత్తులు అంటారు వీళ్ళని. అంటే నువ్వు ఒక నియమం పెట్టుకుంటే ఆ నియమం విషయంలో జాగరూకుడివై ఉండు. ఇవ ఏమన్నా ఆత్మస్థుత అనుకున్నా పర్వాలేదు, కానీ ఒకసారి అడగండి, కావాలంటే దూరదర్శన్కి వెళ్ళి లేకపోతే ఆయన అడగండి. 8 షూటింగ్ అంటే నేను ఎప్పుడు పౌతక్కు 8 అక్కడ ఉంటాను. 8:30 రండి అంటే ఒక 10 ముందే ఉంటాను. ప్రవచనానికి కూడా ఇంతవరకు సాధ్యమైనంత వరకు ఎప్పుడు ఆలస్యంగా రాలేదు ఒక్కసారి కూడా. ఏ పనిలో అయినా ఆ సమయమునకు చెయ్యటం అనేది ఒక నియమం, దానికి అప్రమత్తత అని పేరు. ప్రమత్తత వనికిరాదు మాట వరుస కూడా. ఓ పుణ్యాత్ములు వారు పంపించినటువంటి వాహనం ద్వారా హాయిగా వెళ్ళగలిగాను. వాడు కూడా 8:30 షూటింగ్ అంటే 8:30 అలా వెళ్ళగలిగాను అంతే, సమయానికి భగవంతుడు అనుగ్రహించాడు కనుక. మొత్తం చెప్పొచ్చేది ఏంటంటే, ఏ విషయంలో కూడా నెగ్లిజెన్సీ లేకుండా ఉండడం, నిర్లక్ష్యం లేకుండా ఉంటే దానికి అప్రమత్తత అంటారు. వేళకి తినాలి, వేళకి జపం చేయాలి, వేళకి లేవాలి, వేళకి ఈ కార్యక్రమం పెట్టుకోవాలి, ఓ టైం టేబుల్ ఫాలో అయ్యి తీరాలట. ఆ అప్రమత్తుల ఇంటిలో నేను ఉంటాను, అది లేకపోతే ఉండను. ఏ పనిలో అయినా తన సామర్థ్యం పెంచుకునేవాడిని, దాని మీద ఆసక్తి కలిగిన వాడిని నేను వరిస్తాను. ఇవాళ వాడికి చేతకపోయినా అది ఇంకా నేర్చుకోవాలని కోరిక ఉన్నవాళ్ళు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. అందరికీ సంస్కృతం రాదు, అయినా శ్రద్ధగా మీరు శ్లోకాలు చదువుతున్నారా లేదా పాపం రోజు అక్కడ కూర్చుని శ్రీమాత శ్రీ మహారాజా అంటున్నారు అంటే అది నేర్చుకోవాలనే కుతూహలం ఉంది, దానికి సామర్థ్యం అని పేరు. ఇలా సామర్థ్యాన్ని పెంచుకునే వారిలో ఉంటాను. అమలమతులు, బుద్ధిలో కాలుష్యం ఉండకూడదు, కపట బుద్ధి ఉండకూడదు. నువ్వు ఏమైనా కుళ్ళు కుతంత్రాలు నీ బుర్రలోకి లేకుండా స్వచ్ఛంగా ఆలోచిస్తే అప్పుడు నీలో ఉంటానంది ఆవిడ. అందుకని ఎప్పుడు కూడా లోపలటి పైన ఒకటి ఈ మిలిమాటలు మాట్లాడేవాళ్ళు అంటే చాలా అసైనది. సూటిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి ఆలోచన. నీకు ఎందుకు వచ్చింది? అన్నం తింటావా? తిన్నండి. లోపలికి వెళ్ళేమో పొద్దున్న అన్నం శుభ్రంగా పేకదాక తినడం, నేను అన్నం తింటాను, ఎందుకు ఈ అబద్ధాలు? ఇలాంటి అస్సలు మాట వరుస కూడా వాళ్ళు దుర్మల నిర్మలమతులు కారు, వాళ్ళు మలమతులు అవుతారు. అందువల్ల అమలమతులు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. సత్కర్మ పరులు, సత్కర్మాచరణ చెయ్యండి, పవిత్ర కర్మనే చెయ్యండి, శాస్త్రములలో చెప్పిన కర్మలే చెయ్యాలి. విజ్ఞానం ఎక్కడుంటే అక్కడనే ఉంటాను, తపస్సు చేస్తే అక్కడుంటాను, దానపురులలో ఉంటాను, బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాళ్ళలో ఉంటాను, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళల్లో ఉంటాను. ఇవన్నీ ప్రీతి నా వశీయించు ఎక్కలు, నా నివాస స్థానములు, నేను గ్యారంటీగా వీటిల్లో ఉంటాను. ఇంకా ఎవరిని విడిచిపెడతాను? క్రూరుణ్ణి, అందరినీ హింసించే పాపాత్ముణ్ణి నేను విడిచిపెట్టేస్తాను. నాస్తికుడు అంటే వేదములను ధిక్కరించే దుర్మార్గుణ్ణి నేను విడిచిపెడతాను. చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కీడు చేసే కృతజ్ఞుణ్ణి నేను విడిచిపెట్టేస్తాను. కుబుద్ధి, దుర్బుద్ధి కలిగిన వాడిని విడిచిపెడతాను. ఎప్పుడైనా ఎంగిలి నోటితోటి పనులు చేయకుండా ఉన్న స్త్రీలలోనే ఉంటారు. పొద్దున్నే లేవగానే మొహం కడుక్కోకుండా కాఫీ పెట్టుకుని, టీ పెట్టుకుని, సీరియల్ చూసి బయటకు వస్తే వాళ్ళల్లో లక్ష్మీదేవి ఉండదు. అందుకే లేవగానే ముందు ఏం చేయాలి? ముఖం కడుక్కోండి. ముఖం కడుక్కోకుండా ఎంగిలి నోటితో తిరగకూడదు, పాచి నోటితో తిరగకూడదు. సాధ్యమైనంత వరకు ఇతరులకు ఎంగిలి పెట్టకూడదు, తాను తినకూడదు. అలాంటి వాళ్ళల్లో నేను ఉంటాను. ఇల్లు పవిత్రంగా నడుపుకునే వాళ్ళ ఇళ్లలో నేను ఉంటాను. ఆడవాళ్ళదే ఎక్కువ బాధ్యత కదా ఇల్లు నడిపేది. భర్త సంపాదిస్తే ఆ సంపాదనని జాగ్రత్తగా గృహ నిర్వహణకి వాడుతూ ఇల్లు సక్రమంగా నిలబెట్టుకుంటూ పొద్దున్నే లేవగానే గోడ దగ్గర నిలబడి పిన్నిగారు అని కబుర్లు చెప్పుకుంటూ, ఈ మొగుడేమో కాఫీ అంటే కుదవా తర్వాత చూస్తాను అని అక్కడికి వెళ్ళి గోడ దగ్గర అక్క పిన్ని అని కబుర్లు చెప్పుకుంటూ సీరియల్స్ చూసుకోకూడదు. ఇల్లు సక్రమంగా నడుపుకునే వాళ్ళ ఇంట్లో ఉంటాను. నేను అల్లెస్సుమ ఇది లక్ష్మీదేవి చెప్పింది, మళ్ళీ నా మీద పడకండి. ఘటశుద్ధి కలిగిన అంటే పాత్రలు కడిగి శుభ్రం చేసి అందులోనే అన్నం వండాలట. అలా పాత్ర శుద్ధి కలిగి అన్నం వండిన వాళ్ళ ఇళ్లలో ఉంటాను. అలాగే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉన్న ఇంట్లో నేను ఉంటాను. కఠినంగా మాట్లాడే వాళ్ళ ఇళ్లలో నేను ఉండను. ఇతర మందిరాల్లో తిరుగుతూ అంటే అసేపు ఇల్లు వదిలి పక్కిళ్లలో తిరుగుతారు కదా, వాళ్ళని అంత్యమందిరగామిని అంటారు. అటు పొద్దున్న లేవడం మొదలెట్టి పక్కింట్లోకి వెళ్ళి అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ ఇళ్లలో నేను ఉండనని చెప్పేసింది ఆవిడ. అధిక నిద్రతో ఉండే వాళ్ళ ఇళ్లలో ఉండను. చీటికి వాటికి నిద్రపోవడం, 5-6 నిద్ర ఎక్కడ పడితే అక్కడ నిద్రే, ఇదేమి నిద్ర అండి బాబు, అండానికి భయం వేస్తుంది నాకు ఈ మధ్యన అంటే ప్రమాదంగా ఉంది. ఎందుకంటే ఆ నిద్ర కానీ నాకే కనబడతారు కనుక. అందుకని అధిక నిద్ర ఉన్నటువంటి వాళ్ళల్లో ఉండను, వాళ్ళకి ఆనందం లేకుండా చేస్తాను. అబ్ధినీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ తామర పువ్వుల్లో, తామర పువ్వుల కొలనులలో, పువ్వుల్లోనే ఉంటాను. అందుకే పువ్వుల్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ పుష్పాలు పరమాత్మకి అర్పిస్తే అందులో లక్ష్మి ఉంది కనుక ఆ లక్ష్మి వరిస్తుంది. చెరువుల్లో ఉంటాను, కాలవల్లో ఉంటాను, స్వచ్ఛమైన వాటిల్లో ఉంటాను అని లక్ష్మి చెప్పింది. కాబట్టి ఇవన్నీ మన ఇళ్లలో ఉండేలా చూసుకుంటే ఈ లోకంలో ఆరోగ్యంతో, సంపదలతో, శాంతితో బ్రతికి సుఖంగా జీవిస్తాం. అనగానే ఇప్పుడు ధర్మరాజు గారు వైష్ణవ ధర్మములు ఏమిటన్నాడు. సాధారణంగా మేము వైష్ణవులు అంటాం కదా, దాని ధర్మములు ఏమిటంటే అన్నిటికంటే జీవికి జన్మ వల్ల వచ్చేటటువంటి సుఖం చాలా తక్కువ అనే జ్ఞానం కలిగిన వాడిని వైష్ణవుడు అంటారు. ఈ జన్మలో ఏం సుఖం లేదు, ఈ జన్మ దుఃఖం తప్ప, జరా దుఃఖం తప్ప, జాయా దుఃఖం తప్ప మరొకటి లేదు. ఈ జన్మని సద్వినియోగం చేసుకోవాలి, ఈ జన్మలో వీలున్నంత వరకు మనం పాప పనులు చేయకూడదు, భగవద్ధ్యానం చెయ్యాలి, లోకంలో ఉన్న ప్రతి ప్రాణిని సమానంగా చూడాలి అని కోరుకున్న వాడిని వైష్ణవుడు అంటారు. అందుకే వైష్ణవ జన్మతో తేనేకహే దేన దుఃఖపరాయణని గాంధీ గారు రోజు ఈ పాట పాడేవారు, తెలుసుగా మీకు, గుజరాతీ పాట ఇది. వైష్ణవులు అంటే ఎవరు, ఎవరిలో దీనుల్ని చూస్తే, దుఃఖంతో ఉన్న వాళ్ళని చూస్తే ప్రేమ కలుగుతుందో, ప్రతి దరిద్రుడిలో నారాయణుడిని చూస్తాడో, దరిద్రులకు సేవ చేస్తాడో వాడు వైష్ణవుడు అని ఆయన కూడా ఈ పాటని చాలా ఇష్టపడి పాడేవారు. కాబట్టి వైష్ణవులు అనగా నిర్వాణ సుఖం కోరువారు, పరులలో దేవుణ్ణి చూచేవారు, ఎప్పుడూ నీచమైన పనులు చెయ్యని వాళ్ళు, రకరకాల వికారములకు లోనిగాని వారు. ఆత్మకి చాలా వికారాలు శరీరం వల్ల వస్తాయి, నిజానికి ఆత్మకు ఉండవు కానీ శరీరాన్ని బట్టి వికారాలకు గురవుతుంది. వికారములు అంటే ఏమిటి, రాగం, ద్వేషం, సుఖం, దుఃఖం. ఇవి లేకుండా ఉన్న మహానుభావులంతా వైష్ణవులు. శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ ఆత్మ తాత్కాలికంగా ఈ శరీరంలో ఉంది, రేపు ఏ శరీరంలోకి విడుతుందో అనే భావం ఉన్న మహానుభావులంతా వైష్ణవులు. సత్సంగము ద్వారా, హరినామస్మరణ ద్వారా ఆత్మవిముక్తి పొందడాన్ని వైష్ణవం అంటారట. సత్సంగం ద్వారా, హరినామస్మరణ ద్వారా ఆత్మని విముక్తి పొందేలా చేసే మహానుభావులంతా వైష్ణవులు. కామం వల్ల సంసార బంధం ఏర్పడుతోంది, కోరిక వల్ల. ఈ కోరికను విడిచిపెట్టిన మహానుభావులంతా వైష్ణవులే. కావున కామక్రోధముల ఆవిర్భూతములు కాని ఎట్లుగ తత్సత్వావేశంబున తలుపుము భావం వివిధము విష్ణుపరత కుమార. నీవు వైష్ణవుడు అవ్వాలనుకుంటే కామాన్ని అదుపులో పెట్టు, క్రోధాన్ని అదుపులో పెట్టు, ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమించు. అలాంటి వాడు విష్ణువుకి దగ్గరవాడు అవుతాడు, వాడు వైష్ణవుడు. ఈ విధంగా ధర్మరాజు గారికి వైష్ణవతత్వాన్ని కూడా క్లుప్తంగా చెప్పాడు. ఇంకా తక్కిన రేపటి రోజు మాత్రం ప్రారంభంలోనే రండి. ఎందుకో తెలిసిన, గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఒక అద్భుతమైన తత్వం చెప్పాడు. ఆ తత్వం ప్రారంభంలో వస్తుంది కనుక సమయానికి వస్తే వినగలుగుతారు. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి.